తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల విద్యార్థిని విద్యార్థులచే పీజేటీఎస్ఏయు వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమంలో భాగంగా వేసవిలో కూరగాయల సాగు మెలకువలు నాటిక వింటారు. ఈ నాటికలో పాత్రలు, పాత్రధారులు హార్టికల్చర్ ఆఫీసర్ అనిల్ కుమార్, రామయ్య, సతీష్, భీమయ్య, కృష్ణ, రత్నమ్మ, కల్పన. రండి, వేసవిలో కూరగాయల సాగు మెలకువలు నాటిక విందాం.
గ్రామంలో హెచ్ఓ గారు ఏర్పాటు చేసిన రైతు సమావేశానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మరికొద్ది సేపట్లో రైతులను ఉద్దేశించి హెచ్ఓ సార్ మాట్లాడతారు. అందరు నొల్లి చేయకుండా సప్పుడుదాగుసోవాలి.
రైతులందరికీ నమస్కారం. అందరూ యాసంగిలో పంటలు కోతకోసినట్టున్నారు. మరి ఈ ఎండాకాలంలో ఎట్లాంటి పంటలు వేద్దామనుకుంటున్నారు? నువ్వు చెప్పు రామయ్య.
ఏం పంటలు వేసుకుంటాం సారు, ఈ ఎండాకాలంలో ఏం వేసుకున్నా ఏం లాభం ఉంటుంది, అందుకే ఇంకా ఏ పంటలు వేసుకోలేదు.
అట్లనా? ఈ ఎండాకాలంలో కూడా చాలా పంటలు పండించుకోవచ్చు రామయ్య, ఎందుకు ఇంకా ఏ పంటలు కూడా వేసుకోవట్లేదు మీరు?
ఏం వేసుకున్నా దిగుబడి అనేది తక్కువగానే వస్తుంది సారు. ఏంరా భీమయ్య, ఏమంటావు మరి?
అవును సారు, దిగుబడి ఏం రాదు, అట్లేగాక పెట్టిన పెట్టుబడి కూడా మిగులుతుందో లేదో కూడా తెలియదు.
అయ్యో రామయ్య, భీమయ్య, ఎప్పుడు వరి, జొన్నలు, మక్కలు ఈ పంటలేనా వేసేటి? మంచి నీటి వసతి ఉంది ఇక్కడ, ఏవేవో పంటలు పండించి మంచి లాభాలను పొందవచ్చు మీరు. ఏం రత్నమ్మ, నీ సంగతేంటి, ఏం పంటలు వేస్తున్నావు నువ్వు?
ఇంకా ఏం తేల్చుకోలేకపోతున్నాను సారు.
ఇగో రత్నమ్మ, పంటలు అంటే ఎప్పుడు ఇవే పంటలు కాదు, ఇవేగాక వేరే పంటలు కూడా ఉన్నాయి. ఈ ఎండాకాలంలో అయితే వివిధ రకాల పంటలను వేసుకొని మంచి లాభాలను పొందవచ్చు.
అవునా, ఏంటివి సారు, అవేం పంటలు వేసుకోవాలి?
అక్కడికే వస్తున్నా. ఈ ఎండాకాలంలో అన్నింటికంటే కూరగాయలకు మంచి గిరాకీ ఉంటుంది. కూరగాయలను కనుక నీటి వసతి కింద ఉన్న పొలాల్లో పండించినట్లయితే చాలా లాభాలని పొందవచ్చు.
అట్లనా సారు, కొద్దిగా ఎట్లాంటి పంటలు వేసుకోవాలో చెప్పండి సారు, మాకు నీళ్ల కోత ఏం లేదు, వేసుకుంటాం సారు.
సరే చెప్తాను, వినండి.
చెప్పండి సారు.
ఈ ఎండాకాలంలో టమాటా, బెండ, బీర, కాకర, సోర వంటి కూరగాయలను సాగు చేసినట్లయితే చాలా మంచిది. అయితే ఈ కూరగాయలలో మంచి గిరాకీ ఉన్న పంటలను వేసుకుంటే లాభాలను అధికంగా పొందవచ్చు.
ఈ ఎండాకాలంలో ఏ కూరగాయలకు గిరాకీ ఎక్కువగా ఉంటుందంటారు సారు?
ఈ ఎండాకాలంలో తీగజాతి కూరగాయలకు ఎప్పుడు మంచి గిరాకీ ఉంటుంది భీమయ్య?
అవునా, అయితే మంచి దిగుబడులు సాధించాలంటే ఎలాంటి పంటలు సాగు చేయాలి సారు?
భీమయ్య, అయితే ఈ ఎండాకాలంలో కూరగాయలను వివిధ పద్ధతులను పాటించి మనం పంటలను పండించవచ్చు, అధిక దిగుబడులను పొందవచ్చు. ముఖ్యంగా ఈ పంటలను వేసవిలో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. ఒకవేళ మాగాణి భూముల్లో అయితే ఏప్రిల్ 1వ పక్షం నుంచి తీగజాతి పంటలను విత్తుకోవచ్చు.
సారు, ఈ పొలంను ఎట్లా తయారు చేసుకోవాలి? ముందుగా ఏవేవో ఎరువులేస్తారంట కదా, ఎటువంటివి అవి, లేదా అన్ని భూములలాగే దీనికి నట్లన్నా?
లేదు రామయ్య, ఈ పంటలకు మనం ఎరువులను, అనగా ముఖ్యంగా పశువుల ఎరువును 25 టన్నులు హెక్టార్కి, అంతేకాకుండా 100 కిలోల వేప పిండిని వేసుకొని పొలం తయారు చేసుకుని విత్తనాలను విత్తుకోవచ్చు.
ఓహో, అట్లనా సారు?
అవును రామయ్య. అయితే మనం వేసుకునే ఈ తీగజాతి పంటలు ముఖ్యంగా పందిర్లపైన పెంచినట్లయితే చాలా లాభాలను పొందవచ్చు.
అది ఎట్లా సారు, పందిర్లపైన పెంచితే ఎలాంటి లాభాలు వస్తాయి మనకు?
ఈ పందిర్లపైన పెంచిన దానికి మామూలుగా నేలపైన పాకే పద్ధతికి పెంచిన దానికి చూసినట్లయితే చాలా లాభాలు ఉన్నాయి. ఈ నేలపైన పాకించి పెంచితే కాయ సైజు మనం అనుకున్నంత సైజు నాణ్యత ఉండదు. పంట కూడా నేలపైనే ఉండటం వలన కొన్ని రకాల ఆకులను తినే పురుగులు, ముఖ్యంగా నేలలో ఉండే కొన్ని రకాల పురుగులు బీటిల్స్ ఆకులను విపరీతంగా తిని నష్టం కలిగజేస్తాయి. అందుకే మనం పందిర్లపైన ఈ కూరగాయలను సాగు చేసుకోవడం మంచిది.
ఓహో, అట్లనా? మంచిది సారు. ఇంకా చెప్పండి సారు, ఇలాంటివి ఏమేం చేయవచ్చో మంచి దిగుబడులు పొందడానికి.
ఆ భీమయ్య, అయితే ఈ కూరగాయలలో కలుపు అనేది కూడా సమస్యనే. కాబట్టి మనం కలుపు కూడా సకాలంలో నిర్మూలించుకోవాలి. అందుకోసమని పెండిమితాలిన్, బెసాలిన్ వంటి కలుపు మందులను విత్తిన తర్వాత ఒకరోజు వ్యవధిలోనే మనం పిచికారి చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు.
సారు, ఈ పంటలలో పిందెలు అవుతున్నట్టే ఉంటాయి, కానీ రాలిపోవడం, ఆకులు పాలిపోయినట్లు అవ్వడం జరుగుతుంది అని నేను విన్నాను. నిజమేనా సారిది?
అవును రత్నమ్మ, పిందె రాలిపోవడము, ఆకులు పాలిపోయినట్లు అవ్వడము అనేది జరుగుతుంది. ఇది బోరాన్ అనే సూక్ష్మలోపకం వలన రత్నమ్మ, దానివల్లనే ఇట్లా అవుతుంది. అందుకని మనం బోరాక్స్ అనే మందు తీసుకువచ్చి పంటపైన పిచికారీ చేసుకోవాలి. దానివలన దీనిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇథరిల్ 1 ml అనే దాని మందును 10 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసినట్లయితే పిందె రాలడం తగ్గించడమే కాకుండా ఆడపూల శాతం అనేది కూడా ఎక్కువగా వస్తుంది.
అగో, ఈ ఆడపూల శాతం ఏంటి సారు? కొత్తగా ఉంది, నేనెప్పుడు విన్నేలేదు.
అయితే రత్నమ్మ, ఈ తీగజాతి పంటల్లో ఈ ఆడపూల శాతం అనేది ముఖ్యం. మగపూలు, ఆడపూలు అనేవి రెండూ రావడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని రకాలైన రోగాలు కూడా వాటితో పాటు రావడం జరుగుతుంది.
అట్లా నా చెప్పండి సారు, మరి వాటిని ఎట్లా తట్టుకోవడం పంటలు?
అయితే ఈ పంటలను వివిధ చీడపీడల తాకిడి ఉండడం సహజం. అందులో ముఖ్యంగా వచ్చే తెగులు ఏంటంటే ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ అనేది రావడం జరుగుతుంది. ఇది పంటకు వచ్చే రసం పీల్చే పురుగు వలన వ్యాప్తి కావడం జరుగుతుంది. అందువలన ఈ పురుగును తగ్గించే నివారణ చర్యలను చేపట్టినట్టయితే ఈ వైరస్ రోగంని కూడా నివారించుకోవచ్చు. అయితే వైరస్ తెగులను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను నివారించడానికి వేప నూనె, వేప కషాయం వంటి వాటిని పిచికారీ చేసుకోవాలి.
సారు, ఈ వేప కషాయం ఎక్కడ దొరుకుతుంది? దానిని ఎట్లా ఉపయోగించాలి సారు?
ఏమి ఇబ్బంది లేదు రామయ్య, ఇది మనం కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం 5 కిలోల వేప పిండిని 10 లీటర్ల నీటిలో ఒక రోజంతా నానబెట్టాలి. దానిని ఎకరానికి సరిపడా తయారు చేసుకుని ఉపయోగించాలి. ఈ విధంగా సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను వాడి రసాయన ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు.
అగో, ఏంది సారు సమగ్ర పోషక యాజమాన్యమా? అన్నీ కొత్త కొత్త ముచ్చట్లు చెప్తున్నారు.
అయ్యో భీమయ్య, సమగ్ర పోషక యాజమాన్యం అంటే అన్ని రకాల పద్ధతులను పాటించడం వలన మొక్కల్లో రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది మొక్కలకి. ఇంకా ప్రధానంగా సూక్ష్మ పోషకాలైనటువంటి 19-19-19 రూపంలో పంటలకు ప్రతి 10 రోజులకోసారి పిచికారీ చేసుకోవడం మంచిది. అవును, చెప్పడం మర్చిపోయినా, అయితే ఈ ఎండాకాలంలో నేల నుండి పోషకాలు ఆవిరైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు కింద నుండి ఎరువులను ఇస్తున్నా కూడా పైన నుండి కూడా పోషకాలను పిచికారీ చేయడం వలన మొక్కలు బలంగా ఉంటాయి, దిగుబడులు కూడా అధికంగా రావడం జరుగుతుంది.
సారు, ఇవన్నీ చేస్తే సరిపోతుందా? పంట మంచిగా వస్తుందా ఇవన్నీ చేస్తే?
ఆగు రామయ్య, ఉంది ఇంకా చెప్పేది, విను.
సరే సారు, చెప్పండి.
అయితే బీర, కాకర తోటల్లో చూసుకున్నట్లయితే పండు ఈగ సమస్య అధికంగా కనిపించడం జరుగుతుంది. ఇది కాయ నాణ్యతను తగ్గించడమే కాకుండా దిగుబడిని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది.
మరి ఎలా సారు దాని బెడదను తగ్గించడం?
అయితే ముందుగా ఈ పురుగు ఎలా వచ్చిందో గుర్తించాలి. ఇది భూమిలో గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు పిందెలలోనికి దూరి గుజ్జును అంతా తినివేయడం వలన మనకు పురుగు వచ్చిందో లేదో తెలియకుండానే పిందెలు రాలిపోవడం జరుగుతుంది. అందువలన ఈ తీగజాతి కూరగాయలన్నింటినీ ఏ కాలంలో అయినా సరే కొద్దిపాటి ఎత్తులో పందిర్లపైన, వెదురు వాసాలపైన, శాశ్వత పందిర్లపైన వేసుకుంటే ఈ పురుగు బెడద తగ్గడమే కాక నేలపైన పండించిన దానికంటే నాణ్యత, దిగుబడి బాగుండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పండు ఈగను నివారించడానికి కొన్ని రకాల ఎర్రలు అంటే లింగాకర్షక బుట్టలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది పంట పొలాల్లో. ఇవి మనకు మార్కెట్లలో దొరకడం జరుగుతుంది. అయితే
వామో, దీని ఎంట ఇంత కథ ఉందా సారు?
ఆ రామయ్య, ప్రతి పంటలో కూడా ఉండేదే కదా ఇవన్నీ చేసే పనులు.
అవును సారు, అది నిజమే.
అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సరి అయిన మార్కెటింగ్ సదుపాయం కూడా ఉందో లేదో చూసుకోవాలి. మనకు బీరలో బాగా పొడుగుగా ఉన్న విత్తనం గాని బాగా పొట్టిగా ఉన్న విత్తనం గాని రెండు కూడా వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడరు. అందుకే మధ్య రకంగా ఉన్న విత్తనాన్ని ఉపయోగించాలి. కాయలను కూడా లేతగా ఉన్నప్పుడే కోయడం చాలా ముఖ్యం. అది కూడా సరిగ్గా ప్యాకింగ్ చేసి కనుక మార్కెట్కి పంపినట్లయితే మంచి ధర రావడం జరుగుతుంది. కాకర వంటి పంట విషయానికి వచ్చినట్లయితే మధ్య రకం గాని చిన్న సైజు రకం గాని వాడాలి. ఈ విధంగా వివిధ రకాల పద్ధతులను పాటించి మేలైన సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు.
సారు, ఈ కూరగాయ పంటల్లో ప్లాస్టిక్ ని ఉపయోగిస్తారంట కదా, దాని గురించి కొంచెం చెప్పండి సారు.
అయితే రామయ్య, దాన్ని మల్చింగ్ అంటారు.
అవునా సారు, కొంచెం చెప్పండి దాని గురించి.
మల్చింగ్ అంటే మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు.
దానివల్ల ఉపయోగం ఏంటి సారు? ఏమైనా లాభాలున్నాయా లేవా?
ఉన్నాయి రత్నమ్మ, చాలా లాభాలున్నాయి. దీనివల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు, కలుపు నివారణ కూడా జరుగుతుంది, మట్టి కోత అనేది నివారించబడుతుంది, అంతేకాకుండా భూమిలోని చీడపీడల నివారణ కూడా జరుగుతుంది.
సారు, ఈ మల్చింగ్ ఎప్పుడైనా వేసుకోవచ్చా?
లేదు రామయ్య, మనం మల్చింగ్ని రెండు విధాలుగా వేసుకోవచ్చు.
ఏంటివి సార్ అవి?
అది ఒకటి విత్తుటకు ముందుగా మల్చింగ్ వేసే విధానం, ఇంకొకటి నాటిన పైరుకు మల్చింగ్ వేసే విధానం.
ఈ మల్చింగ్ ఎలా వేసుకోవాలి సారు? వేసుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
అయితే మనం వేసుకున్న మల్చీ షీట్ను బలంగా లాగకూడదు. చల్లని వాతావరణ సమయాల్లో, అనగా ఉదయం లేక సాయంత్రం వేళల్లో మాత్రమే మల్చీ షీట్ వేసుకోవాలి.
ఎందుకు సారు? అలా చల్లగా ఉన్నప్పుడే వేయాలా దాన్ని?
అవును రామయ్య, ఎందుకంటే దీనికి సాగే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేడి సమయంలో షీటు వ్యాకోచం చెంది సాగుతుంది మరియు సరిగ్గా పనిచేయదు.
సారు, మల్చింగ్లో వివిధ రంగులు ఉంటాయంట కదా, నిజమేనా?
అవును భీమయ్య, ఉంటాయి. అందులో ముఖ్యంగా నలుపు రంగు మల్చీ షీట్లు, పలుచని ట్రాన్స్పరెంట్ మల్చీ షీట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు.
సారు, ఇవన్నీ చేస్తున్నాం కదా, అసలు ఏమైనా ఉపయోగాలున్నాయా వీటితోటి?
ఎందుకు లేవు రామయ్య, చాలా ఉపయోగాలున్నాయి. ఆరోగ్యకరమైన నారును అనుకున్న సమయం కంటే ముందుగానే పొందవచ్చు. విత్తన మొలక శాతం పెరుగుతుంది. అధిక వర్షం, మంచు, వేగంగా వీచే గాలి నుండి పంటను రక్షించవచ్చు. అంతేకాకుండా చీడపీడల నుండి కూడా పంటను రక్షించవచ్చు.
సారు, కీటక నిరోధక వలలు అంటే ఏంటివి?
అవ్వా రామయ్య, ఇవి చూడడానికి మనం వాడే దోమతెరలాగా ఉండే వలలు. ఇవి కూడా నైలాన్తోనే చేయబడి వివిధ రంగుల్లో ఉంటాయి. అయితే ఇవి మనం పొలం చుట్టూ వేసుకున్నట్లయితే కీటకాలనేటి లోపలికి చొరబడకుండా అడ్డుకుంటాయి.
ఈ మల్చింగ్ చేపట్టడానికి ఎంతవరకు ఖర్చు అవుతుంది సారు?
అయితే రామయ్య, టన్నెల్ అనేది నిర్మించడానికి అయ్యే ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటిని ఎంత సులువుగా నిర్మించవచ్చునో అంత సులువుగా విడదీయవచ్చు, వేరే చోటుకు కూడా మార్చుకోవచ్చు. నిర్మాణ ఖర్చు విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా రూపాయలు 70 ఒక చదరపు మీటర్కు అవుతుంది.
సారు, ఇది వేసుకోవడంలో ప్రభుత్వం రైతులకు ఏమైనా రాయితీ ఇస్తుందా?
ఇస్తుంది భీమయ్య. ఇవి వేసుకోవడానికి అయ్యేదానిలో 50% సబ్సిడీ మన రాష్ట్ర ప్రభుత్వం అనేది అందిస్తుంది.
ఓహో, ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అయితే తప్పక పాటిస్తాం సారు.
అలాగే రామయ్య, మీకు వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి సలహాల కోసమైనా నన్ను సంప్రదించండి.
అలాగే సారు, తప్పకుండా. ధన్యవాదాలు మరి.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు కార్యక్రమ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా సామాజిక విజ్ఞాన కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నిహారిక ఒక ప్రత్యక్ష ప్రసంగం ద్వారా మీకు గర్భిణి మరియు బాలింత పోషణ గురించి చెప్పబోతుంది.
గర్భిణీ సమయంలో ఎంత మంచి పోషకాలు తీసుకుంటే అంత మంచిది. మీరు తీసుకునే ఆహారం మీద శిశువు అభివృద్ధి ఏర్పడుతుంది. ఆ సమయంలో మీరు 10 నుండి 12 కేజీల బరువు పెరగవచ్చు. మీకు పుట్టబోయే బిడ్డ 3 కేజీలు ఉంటే చాలా మంచిది. ఇలా అన్ని మంచి జరగాలంటే తప్పకుండా మంచి పోషకాహారం మీరు తీసుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. గర్భవతి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, వాటి నియమాలు గురించి తెలుసుకుందాం. మొదటిగా, గర్భవతిగా ఉన్నప్పుడు రెట్టింపు మోతాదులో ఆహారం తీసుకోవడం వలన తల్లి మరియు బిడ్డల పోషక అవసరాలు తీరి ఆరోగ్యవంతులుగా ఉంటారు. తల్లిలో పోషకాహారం లోపం ఉంటే పిల్లలు మరణించవచ్చు. కడుపులో బిడ్డ పెరుగుదల సక్రమంగా ఉండాలంటే మామూలు కన్నా అధికంగా మాంసకృతులు కలిగిన పప్పులు, పాలు, గ్రుడ్లు, సోయా లాంటివి తీసుకోవాలి. గర్భవతులు అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి. అందువలన తల్లి మరియు బిడ్డలకు అయోడిన్ లోపం వలన సంభవించే థైరాయిడ్ సమస్యల నుండి రక్షణ కలుగుతుంది. అలాగే ఉసిరి, జామపండు, కమలం పండు లాంటివి తినడం వలన విటమిన్ సి దొరుకుతుంది. అందువలన విటమిన్ సి సంబంధిత వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. గర్భిణి పాలు, పెరుగు వంటి పదార్థాలు తీసుకోవడం వలన కడుపులో బిడ్డకు కాల్షియం అంది బిడ్డ పెరుగుదల, ఎముకల అభివృద్ధి బాగుంటుంది. భారతదేశంలోని 75% మంది ప్రసవమైన మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భధారణ సమయంలో వారు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువును కలిగి ఉంటారు. దీనివల్ల పిండం ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉండదు. పుట్టినప్పుడు బిడ్డ బరువు తక్కువగా ఉండడం, అదేవిధంగా వివిధ రకాలైన వైకల్యతలు శిశువుల్లో ఉంటాయి. ఐరన్ అనేది హిమోగ్లోబిన్కి అవసరం. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, అనారోగ్య బారిన పడకుండా ఉండడానికి కూడా ఐరన్ బాగా ఉపయోగపడుతుంది. ఐరన్ తక్కువ ఉండటం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. దీనివల్ల జన్మించే శిశువు తక్కువ బరువుతో జన్మించడం మరియు డిప్రెషన్ లాంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా వినికిడి సమస్యలు మొదలైనవి కూడా వచ్చే అవకాశం ఉంది. రక్తహీనత నివారణకి తీసుకోవాల్సిన ఆహారం: బెల్లం, ఎండుచేపలు, ఆకుకూరలు, రాగులు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, అంజూరం. ఉదయం అల్పాహారంలోనూ, రాత్రి పడుకునే ముందు పండ్లను తినడం వలన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు లభ్యమవుతాయి. అందువలన శారీరకంగా మరియు మానసికంగా హాయిగా ఉంటుంది. దానిమ్మ పండ్లు తినడం వలన రక్త కణాలు వృద్ధి చెందుతాయి. రోగనిరోధక శక్తిని మరింత అభివృద్ధి చేస్తుంది. అనారోగ్యాలకు దూరంగా ఉంచుతుంది. ప్రతిరోజు యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్, చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. గర్భవతి స్త్రీ మంచి ఆరోగ్యం కొరకు మనం రోజు అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. పాలు, పెరుగు, పప్పులు, మాంసం, చేపలు, గుడ్లు, గింజలు, కొవ్వులు, నూనెలు, ధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. భోజనంలో సగభాగం ఆకుకూరలు, కూరగాయలు మరియు తాజా పండ్లు ఉండేటట్లుగా చూసుకోవాలి. అన్నము చపాతీలే కాకుండా భోజనంలో రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు వంటివి చేర్చడం వలన పిండి పదార్థాలతో పాటు పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరానికి అందుతాయి. మాంసాకృతులు అధికంగా ఉన్న పప్పులు, చేపలు, గుడ్లు, మాంసము వంటివి ఆహారంలో చేర్చాలి. గర్భిణీ స్త్రీ 180 ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవాలి. అలాగే 100 కాల్షియం మాత్రలు తప్పకుండా వాడాలి. వీటితో పాటు ఐరన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నులి పురుగుల మాత్రలను ఆరోగ్య సిబ్బంది సలహాతో వాడాలి. అలాగే అంగన్వాడీలో ఇచ్చే అదనపు పోషక ఆహారాన్ని తప్పనిసరిగా తినాలి. రోజుకి 8-10 గ్లాసుల నీరు తాగాలి.
ఆప్షన్ బి NCHFP
నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి కూడా తీసుకోవాలి. కాఫీ, టీ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి కడుపులో బిడ్డ పెరుగుదలని ప్రభావితం చేస్తాయి. బయట ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. వీటిలో కొవ్వు మరియు చక్కెర తప్ప మిగతా పోషకాలు ఏవీ ఉండవు. ప్రతిరోజు ఉదయం వ్యాయామం చెయ్యాలి. చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. గర్భవతులైన మహిళలు పగటిపూట కనీసం 2 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలి. అలాగే రాత్రి సమయంలో కూడా గర్భవతి 8 గంటల పాటు నిద్రపోవాలి. అదేవిధంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. విటమిన్ డి శిశు ఎముకల మరియు దంతాలకి చాలా అవసరం. విటమిన్ డి లోపం ఉంటే రికెట్స్ లాంటి సమస్యలు వస్తాయి. విటమిన్ డి ఎక్కువ ఉన్న పాలు, చేపలు, గుడ్లు, మష్రూమ్ లాంటివి తీసుకోవాలి. ఇప్పుడు మనం బాలింత యొక్క పోషణ గురించి తెలుసుకుందాం. శిశువు కడుపులో ఉన్నప్పుడు మాత్రమే కాదు, పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలలు తల్లి తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. తల్లి ఇచ్చే పాలు ద్వారా మీ శిశువు పూర్తి పోషకాలను పొందుతారు. కాబట్టి పాలిచ్చే తల్లులు పోషకాంశాలు అధికంగా ఉండే ఆహారాలనే ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహారాలు తల్లిలో పాలు పడడంతో పాటు తల్లి బిడ్డకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. బిడ్డకు మంచి పోషకాలు అందాలంటే ఒకే ఒక మార్గం, తల్లి పాలలో పోషకాలు ఉండేలా చూడటం. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, ప్రసవించాక కూడా తల్లి తినే ఆహారాన్ని బట్టి మాత్రమే పసిబిడ్డకు పోషణ అందుతుంది. కాబట్టి తల్లి ఎంత బలమైన ఆహారం తింటే అంత మంచిది. తల్లి మరియు బిడ్డ జీవితంలో ఇది చాలా ముఖ్యమైన మరియు అందమైన దశ. ఈ సమయంలో సరైన పోషక ఆహారం యొక్క ప్రాముఖ్యత కూడా తప్పదు. ప్రసవం తర్వాత అలాగే గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. పాలిచ్చే తల్లులు ప్రత్యేక ఆహారం తినాల్సిన అవసరం లేదు, కానీ పాలిచ్చే తల్లులు సమతుల్య మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ కాలంలో కెలరీలు మరియు ప్రోటీన్లతో పాటు కాల్షియం మరియు ఇనుము అవసరం పెరుగుతుంది. మీ రోజువారీ ఆహారంలో అన్ని రకాల ఆహారాన్ని చేర్చండి. వీటిలో తృణధాన్యాలు, చిక్కుళ్ళు, నెయ్యి, నూనె, చక్కెర, బెల్లం, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, పచ్చి ఆకుకూరలు, నల్ల నువ్వులు, ఎండుద్రాక్ష, బెల్లం మరియు దానిమ్మ వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినండి. పాలు మరియు పాల
ఆప్షన్ బి NCHFP,
గింజలు, రాగి, జావ మరియు బాజ్రా లాంటి ఎక్కువగా కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పెరుగు మరియు పన్నీరు రూపంలో రోజు కనీసం 1 లీటర్ పాలు తాగాలి. ఈ సమయంలో శరీరానికి మంచి నాణ్యమైన ప్రోటీన్ అవసరం. పాలిచ్చే తల్లులు ఆహారంలో కెలరీలు ముఖ్యమైన అంశం. తల్లి పాలను ఉత్పత్తి చేయడానికి శరీరానికి అదనపు శక్తి అవసరం. తల్లులకు వారి సాధారణ ఆరోగ్య అవసరాల కంటే రోజు సగటున 400 కెలరీలు ఎక్కువ అవసరం. తల్లి పాలను చేసేటప్పుడు ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తినండి. ప్రసవం తర్వాత మొదటి 6 నెలలలో శరీరం రోజుకి 15 గ్రాములు అదనంగా పొందవలసి ఉంటుంది. ప్రతిరోజు తగినంత నీరు త్రాగాలి. రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. కాఫీ, టీ కలిగిన పానీయాలను మానుకోవాలి, ఎందుకంటే అవి శిశు ఆరోగ్యానికి మంచిది కాదు. పాలిచ్చే తల్లులకు ముఖ్యంగా విటమిన్లు మరియు ఖనిజాలు అవసరం. శరీరానికి కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి మరియు జింక్ లాంటివి చాలా అవసరం. ప్రతిరోజు ప్రోటీన్లు రోజుకి 3 సార్లు, కాల్షియం రోజుకి 5 సార్లు, అలాగే ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు, విటమిన్ సి 2 సార్లు, ఆకుపచ్చ ఆకుకూరలు మరియు పసుపు కూరగాయలు, పసుపు పండ్లు రోజుకు 3 లేదా 4 సార్లు తినాలి. అలాగే ఇతర పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. తృణధాన్యాలు ఎప్పుడూ ఆహారంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. పుట్టిన పిల్లలకి తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరం. ఈ కార్యక్రమంలో చర్చించుకున్న అన్ని అంశాలు గుర్తుపెట్టుకొని పాటిస్తారని అనుకుంటూ నా ఈ చిన్న ప్రసంగాన్ని ముగిస్తున్నాను. సెలవు.
గత వారం మొదటి ప్రశ్న,
ఏ సంస్థ నట్స్, పాల పదార్థాలు, గుడ్లు పదార్థాలు లాంటివి ఇంట్లో వాడే డ్రయర్స్ తో డిహైడ్రేట్ చేయడానికి నిరాకరించింది? ఆప్షన్ ఏ HACCP, ఆప్షన్ బి NCHFP.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ బి NCHFP.
గత వారం రెండవ ప్రశ్న,
పండ్లలో ఎంత శాతం పీచు పదార్థాలుంటాయి? ఆప్షన్ ఏ 3.5%, ఆప్షన్ బి 4.5%.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ 3.5%.
ఈ 2 ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు దోమల్గూడ నుండి
డాక్టర్ ఎస్ స్వరూప, బండ్లగూడ నాగోల్ హైదరాబాద్ నుండి జిఎంవి రత్నాజీ బాబు, కరికవాగు భద్రాద్రి కొత్తగూడెం నుండి నర్రా దుర్గా రమణ నాగయ్య, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు రాణి యామిని, లింగన్వాయి జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి యామిని మౌనిక శ్యామలమ్మ కమలమ్మ, చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు హనుమన్లు లక్ష్మి, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, సాతాపూర్ పెద్దకొత్తపల్లి నుండి లక్ష్మయ్య బలీశ్వరమ్మ లుంబిన్ కుమార్, కూనబోయినపల్లె ఇల్లంతకుంట నుండి టాంగా మల్లయ్య గౌరవ్వ, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రాజేశం సరోజిని మాయా సీత పవన్, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఆర్మీ కిషోర్ లలిత రవిత్రేణి జస్విత, సత్తుపల్లి ఖమ్మం నుండి కృష్ణమూర్తి శకుంతల శివన్వి, కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు లక్ష్మి చరితవ్య యుగరాజు రేవంత్ శివశంభో, న్యూ హౌసింగ్ బోర్డ్ తెలంగాణ పార్క్ నిజామాబాద్ నుండి కేదారి రాములు విజయలక్ష్మి, భరత్నగర్ సిద్దిపేట నుండి ఎన్ పార్థసారథి, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా, కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు బండ్లగూడ నాగోల్ హైదరాబాద్ నుండి జిఎంవి రత్నాజీ బాబు, కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు మణికొండ హైదరాబాద్ నుండి ఝాన్సీ కర్రీ. మొదటి ప్రశ్న, మల్చింగ్ షీట్ నేలల్లో దేన్ని ఆదా చేస్తుంది? ఆప్షన్ ఏ సూర్యరశ్మి, ఆప్షన్ బి తేమ. ప్రశ్న మరోసారి, మల్చింగ్ షీట్ నేలల్లో దేన్ని ఆదా చేస్తుంది? ఆప్షన్ ఏ సూర్యరశ్మి, ఆప్షన్ బి తేమ. రెండవ ప్రశ్న, తీగజాతి పంటలలో పూత రాలకుండా నిరోధించే పోషకం ఏమిటి? ఆప్షన్ ఏ బోరాన్, ఆప్షన్ బి కాపర్. ప్రశ్న మరోసారి, తీగజాతి పంటలలో పూత రాలకుండా నిరోధించే పోషకం ఏమిటి? ఆప్షన్ ఏ బోరాన్, ఆప్షన్ బి కాపర్. చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి, దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.